गुरुर् ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः। आनन्दैकरसप्रसारविलसन्मन्दस्मिताश्रुं कृपापाणीनं निजभक्तमानसनवां भोजातभानुदयम् कालज्ञानविदग्रणम् शिवकरम् कालीसमम् सद्गुरुम् ब्रह्मज्ञानमयम् नमामि हनुमत्कालीप्रसादावयम्। यदविद्याविलासेन भूतभौतिकसृष्टयः तम् नौमि परमात्मानम् सच्चिदानन्दविग्रहम् खानिलज्ञधरित्र्यन्तम् सट्फणिवोद्गतम् यतः ध्वान्तश्चिदे नमस्तस्मै हरये बुद्धिसाक्षिणे। प्रज्ञानांशुप्रतानैः स्थिरचरनिकरव्यापिभिर्व्यापलोकान् भुक्त्वा पुनरपि धिषणोद्भासितान् कामजन्यान् पीत्वा सर्वान् विशेषान् स्वपिति मधुरभुङ् मायया पूजयन्नो मायासङ्ख्यातुरीयम् परम् अमृतमजम् ब्रह्म यत्तन्नतोऽस्मि। वाच्यकारम् वररुचिम् भाष्यकारम् पतञ्जलिम् पाणिनिम् सूत्रकारम् च प्रणतोऽस्मि मुनित्रयम्। नारायणसमारम्भाम् यादिशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। ओम् नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषभ्यो माभ्यो नमो गुरुभ्यः सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। సర్వాధిష్టాన స్వరూపులైన సద్గురుదేవులు పాదపద్మములు నమస్కరిస్తూ ప్రేమమయీ కరుణామయీ ఆనందమయీ అయిన మాతాజీ వారి చరణ కమలములకు ప్రణమిల్లుతూ ఇంతటి శుభావసరములు కక్షలో అందరూ కూర్చున్నటువంటి మహాత్ములందరికీ పాదాభివందనములు చేస్తూ ఈరోజు మనకి బోనస్ అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఎక్కడైనా మనకి అతి సన్నిహితులు చాలా ఇష్టమైన వారు కావలసిన వారు అన్ని చోట్ల ప్రపంచంలో నానుడిది పరంపరిస్తే పంచత్వం పొందితే అక్కడంతా దుఃఖమయం. అదే క్యాబినెట్లో ఉండి పరంపరిస్తే పంచత్వాన్ని పొందితే ఆ వారం రోజులు ఇంకా దూరదర్శన్లో అంతా ఏడున్న రాగమే అంతా విషాదమైన రాగమే ఎక్కడ ఆనందం అంటూ ఎక్కడ కనుక దానికి చాలా విరుద్ధంగా సద్గురుదేవులు మనకి ఏమిటి చక్కటి అవకాశాన్ని ఇచ్చారు. ఏమిటది ఆరాధన జరుపుకుంటురా అని. ఆరాధన ఆరాధనం అంటే ఏమిటి? అందులో రెండు అక్షరాలని ఆ అనేది ఒకటి, రాధనం రాధ అని ఒక రెండు అక్షరాలు. ముందల రాధ అనే పదానికి అక్షరం చెప్పుకుంటే ప్రయత్నం చేద్దాం. సాధన సంసిద్ధి అని అమరకోశంలో చెప్పబడింది. అమరకోశంలో ఏదైతే చెప్పబడిందో అది ఫైనల్ అంటే నిరుక్తం. అంటే రెండో వాడు వచ్చి జపమాల్ ప్రసాద్ గారు వచ్చి ఇది ఎలా సాధ్యం అని ప్రశ్నించడానికే లేదు. ఎవరైనా సరే వారు ఆస్తికులు కానివ్వండి నాస్తికులు కానివ్వండి వారు ప్రశ్నించడానికి లేదు. ప్రశ్నిస్తే వారిని చెప్పడానికి అంత ప్రతిష్టంగా దానిని డిఫైన్ చేస్తారు. అటువంటిది ఏమిటది? మూడు విషయాలు చెప్పారండి ఇక్కడ. ఆరాధనం రాధ అంటే మనం ఈ భాగవతంలో చదువుకుంటాం అటువంటి రాధ కాదు, ఇక్కడ అది కాదు. కాబట్టి మనం కొద్దిగా తెలుసుకోవాలి. రాధ అంటే మూడే మూడు పదాలు, దాని అర్థం ఒకటి సాధన సంసిద్ధి తోషణేచ అంటే సంస్కృతంలో ఒక నానుడి ఒక పద్ధతిగా చెప్తారు, ఏదైనా సప్తమి భక్తులు చెప్తారు, ఒక 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 శబ్దం యొక్క అర్థాన్ని చెప్పాలంటే ఆ సప్తమి భక్తులు చెప్తారు. సాధనే అంటే సాధనయందు అని అర్థం, సాధనయందు అర్థం రాధ అంటే. సంసిద్ధౌ సంసిద్ధి సిద్ధి యందు దాని అర్థం. తోషణీచ అంటే ఆనందం, తోషణం అంటే జాయ్ఫుల్నెస్, అది 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 అర్థం అని. ఈ మూడింటి యొక్క అర్థాన్ని కొద్దిగా విచారణ చేద్దాం, ఎందుకంటే ఇది ఇప్పుడు కాలగమనములు అనేక వందల వేల సంవత్సరముల నుంచి వస్తూ వస్తూ దాని యొక్క అర్థమే పూర్తిగా మారిపోయింది. అంటే పూర్తిగా ఏం లేదు, కానీ ఎక్కడైతే దానిని ఎలాగైతే గ్రహించాలో అలా గ్రహించలేకపోతున్నారు, దానిని విరుద్ధంగా చెప్పుకుంటున్నారు. ఇది ఏదే ఇది ఈరోజు బాబు గారి ఆరాధన అంటారు, అంటే జగజీవన్ బాబు గారి ఆరాధన అంటారు. ఇలాగా అన్ని అంత పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆరాధన చెప్పుకుంటారు, ఎవరైతే పరోపకించారో వారిని ఆరాధన చెప్పుకుంటారు. ఆరాధన అంటే వారిని కొనియాడటం అని, ఇలాంటి అర్థాలు. కానీ అసలు అర్థం ఏమిటి, సాధన సంసిద్ధి. సాధన సాధన అంటే ఏమిటండి, సాధన అంటే మీన్స్ అన్ ఇన్స్ట్రుమెంట్. సాధన అంటే అన్ ఇన్స్ట్రుమెంట్ ఏ మీన్స్ ఏ మీన్ దాని ద్వారా నువ్వు సంసిద్ధి. సంసిద్ధి అంటే ఏంటి, అకంప్లిష్మెంట్, దానిని పొందటం. ఏదైతే మనం దాని దేని గురించి అయితే మనం ప్రయత్నం చేస్తున్నామో దాన్ని పొందటం ఏదైతే ఉందో సంసిద్ధి. ఎలా దాని సంసిద్ధి, అహం బ్రహ్మాస్మి. ఇంతవరకు మన జపమాల కృష్ణ గారు ప్రసంగించారు కదా, అలాగా తత్వమసి అనే పదం నువ్వు ఎలా పొందుతావు అనే దానికి అది సాధన ద్వారానే పొందుతావు. మూడోది సాధన ద్వారా సంసిద్ధి, సిద్ధి ద్వారా తోచనేచ. సిద్ధి ద్వారా నీకు అది సిద్ధించినప్పుడు నీకు ఆనందం లభిస్తుంది. ఏదైతే బ్రహ్మానందం అని చెప్పుకుంటున్నావో అటువంటి ఆనందం లభిస్తుంది అన్నమాట. అటువంటి మన అందరం ఎందుకు వాస్తవంలో ఉంటున్నామండి, వేరే వాళ్ళ విషయాలు తెలిసేయండి, నాకు మోక్షం కావాలి అని ప్రతి వాళ్ళు మన ఇక్కడ ఉన్నది ఏమిటి, మన ప్రపంచం ఇంత పెద్దగా ఉన్నది, ఎక్కడైనా మన ఇల్లు ఉండొచ్చు, ఇక్కడే ఉండాలి అని ఎందుకుంటున్నాం మనందరం అని మనం ప్రశ్నించుకుంటే ఏం తెలుస్తుంది, నాకు నాకు మోక్షం కావాలండి. మోక్షం అంటే ఏమిటో తర్వాత ఆలోచిస్తాం. అట్లీస్ట్ మనకి అందరికీ తెలిసింది కదండి, ఎవరైనా నాకు మోక్షం కావాలి అని కాకుండా ఏదో గొప్ప కావాలి, ఆనందం కావాలి. ఆనందం కావాలంటే నిరతిశయమైన ఆనందం అంటే గొప్ప ఆనందం కావాలి, మార్పుడైనటువంటి ఆనందం. ఈ రోజు ఉండేది రేపు ఉండకపోయింది అటువంటి ఆనందం కాదు, ఎల్లప్పుడూ ఉండే ఆనందం నాకు కావాలి. అది అది సుఖము అని మోక్షము అన్నారు, ముక్తి అన్నారు. ముక్తి అంటే బంధ విముక్తి, బంధం నుంచి విముక్తి అయిపోవటమే మోక్షం. ఎటువంటి నాకేం బంధాలు ఏమిటి అంటే నాకు పెద్ద బంధం ఏంటి, ఈ సంసారం అనే పెద్ద బంధం మనందరినీ బంధిస్తుంది. అది ఏది ఆ ఇనప చైన్స్ తోటి మనం బంధిస్తుంది. కొన్ని అక్కడ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి, సిల్వర్ చైన్ తిని బంగారం చైన్ తిని ఇలాగా. అలా కాకుండా అటువంటి బంధం నుంచి మనం విముక్తి పొందాలి అంటే ఏంటి, ఆరాధన చేయాలి. ఆరాధన అంటే ఇంకో రాంగ్ మోషన్ మనందరికీ ఉందండి. ఆరాధన అంటే ఎవరైనా పంచత్వం పొందితే, ఎవరైనా చనిపోతే ఆ రోజున ఆరాధన చేయాలండి అని. నోనో అలా అసలు అసలు చెప్పనే లేదు శాస్త్రంలో. ఎప్పుడు ఆరాధన ప్రతిరోజు చేయాల్సింది, అసలు చావాల్సిన వాడివి నువ్వు, ఎవరి విషయం లేదు. నువ్వు నేను అనేది ఏదైతే నేను నేను అనుకుంటున్నావో అది చావాల్సిన విషయం లేదు. కాబట్టి అటువంటి ఆరాధన అటువంటి దాని సంసిద్ధి అంటే లెస్సగా సిద్ధిని లెస్సగా పొందటం, పర్ఫెక్ట్ గా పొందటం ఏదైతే ఉన్నదో అది సంసిద్ధి. సం అనే ఉపపదాన్ని అక్కడ ఉపయోగించారన్నమాట. సంసిద్ధి తోచను. ఈ మూడింటి పొందటానికి ఏదైతే నీకు సాధన కావాలో, ఇన్స్ట్రుమెంట్ కావాలో, ఇన్స్ట్రుమెంట్ ఏ మీన్స్, ఇన్స్ట్రుమెంట్ అని అనుకోవచ్చు, బట్ ఏ ప్యాత్ వే, ఏ ఒక మార్గం నీకు కావాలి, దానిలోంచి నీవు దానిని పొందగలవు. అది నేర్పేది ఏది? ఆరాధన, ఆరాధన. అటువంటి అది ఎవరు చెప్పారు? దేవతలకు కూడా అలా భయమండి. ఈ క్షణంలో మనం ఏమైతే విచారణ చేసుకుంటున్నామో అది దేవతలకు కూడా అలభ్యం. ఎక్కడ? సూర్యలోకంలో ఉండనివ్వండి, చంద్రలోకంలో ఉండనివ్వండి, బ్రహ్మలోకంలో ఉండనివ్వండి, ఇంద్రలోకంలో ఉండనివ్వండి, ఎవరైనా సరే అది అటువంటి వారికి వారికి భోగాయతనం ఉంది. వాళ్ళందరికీ దేవతలందరికీ భోగములు అనుభవించడమే, భోగములు నడిపించి వారే దేవతలు, సాధన చేసేవారు దేవతలు కారు. నీ యొక్క నిజ స్వరూపం ఏమిటి, నీ స్వస్వరూపం ఏమిటి అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేవారు దేవతలు కానివారు. వాళ్ళు ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి అటువంటి దేవతా లోకానికి వెళ్ళారు. ఆ మంచి అంతా క్షీణించగానే మళ్ళీ వచ్చి మత్స్యలోకానికి రావాల్సిందే అందరూ, తన యొక్క నిజ స్వరూపాన్ని తెలుసుకోవాల్సిందే. కాబట్టి అటువంటి దానిని అది ఆరాధన. అటువంటి ఆరాధన ఎవరు? మనతో పాటు ఉంటూనే ఈ రోజున మనకి కనుమరుగయ్యారు, దృష్టి అగోచరమయ్యారు, దృష్టి మన దృష్టి నుంచి గోచరించకుండా వెళ్ళిపోయారు, ఎక్కడికో వెళ్ళిపోయారు. వాళ్ళు వాళ్ళ ప్రార్థించుకుని సత్ప్రార్థించుకుని పరిపరి విధాలుగా చెప్పారు దీన్ని. ఎలా ఎక్కడికి వెళ్ళిపోయారు ఏంటి అని, అసలు వెళ్ళారా లేదా, అసలు ఎవరు అని ఇన్న విషయాలు వాటిలోకి మనం వెళ్ళద్దు. మనకి కావాల్సిన వారు మనకి ప్రేమలత అనేది మనకి అంతగా అలవాటైన పేరు కాదు. చాలా ఎటువంటి ఉపాధిపరమైన సంబంధం వారు జ్యేష్ఠ భగిని మా అందరికి ఉపాధి రీత్యా చిన్నప్పటి నుంచి వారికి గయక్క గయక్క అని పెరగటమే కాని తమాషాగా ఉంటుంది. గయక్క అని గయా అనే పేరు ఎందుకు వచ్చింది అంటే అదొక పెద్ద కథ. అది మా ఈ దేహ అమ్మమ్మ గారు ఉన్నారు, శరమ్మ అమ్మగారు అంటే మా అమ్మగారి అమ్మగారు, వారు శరమ్మ అమ్మగారు గుండువలనే ఉండేవారు. ఆ టైంలో ఎప్పుడు 1940s లో అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎలాగైతే మనం ఈ నార్త్ వెళ్ళి వచ్చాము, అన్ని దేవతల్ని దర్శించుకుని వచ్చాము, యాత్ర చేసుకుని వచ్చాము, అలాగా అక్కడ వారు అందరూ కలిసి యాత్ర వెళ్ళారండి. ఉత్తర దేశం అక్కడ అక్కడ కాశీ రాజ్యాన్ని ధరించుకున్నారు. తర్వాత బుద్ధగయా అని ప్రదేశం ఉంది బీహార్, బుద్ధగయ అన్నారు దాన్ని, దాని పేరు బుద్ధగయ. ఇప్పుడు కూడా ఉంది మన అక్కడే. ఇప్పుడు మనం ఈ గత యాత్రలో మనం అటు పక్కకి వెళ్ళలేదు, నార్త్ ఈస్ట్ లోకి వెళ్ళాం, అస్సాం ప్రదేశాల్లోకి వెళ్ళాం. కాబట్టి అక్కడ బుద్ధగయ అనేది ఒక నది నది ఉంటుంది. ఆ నదిలో ఆ బుద్ధగయలోనే ఎవరైతే పితృ తర్పణాలు వదులుతారో వారికి ఉత్తమ లోకాలను కోరితే వాళ్ళు మళ్ళీ జన్మ లేదు అని చెప్తారన్నమాట. కాబట్టి అది అటువంటి దానిని సంస్మరిస్తూ మా ఈ శరమ్మ అమ్మగారు గయా గయా అని పిలిచారన్నమాట. అది నెమ్మదిగా అది గయా అనే రూఢి అయిపోయింది, ప్రేమలోతో వెళ్ళిపోయింది పక్కకి. గయా గయా గయక్క గయక్క అని అందరం గయా గయ వారి. అప్పుడు 1960s మేము అక్కడ విజయవాడలో సత్యనారాయణపురంలో ఉండేవాళ్ళం. సత్యనారాయణపురంలో ఉంటే మా అమ్మగారిని ఈ దేహమాతని ఏమంటుకుంటేవారు, ఆఫీసర్ 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 అమ్మ అనేవారు. ఆఫీసర్ అమ్మ అంటే ఆ రోజు ఏపీఎస్సీ ఎలక్ట్రిసిటీ బోర్డు లో అసిస్టెంట్ ఇంజనీర్ గా ఉండి ఆఫీసర్ గా ఉన్నారు వారి వారి యొక్క భార్య. ఎంతో మంది కర్మకారులు ఉండేవారు ఇంట్లో పనులు చేయడానికి అన్నిటికి. కాబట్టి ఆఫీసర్ గారు అంటూ ఉండేవారు అన్నమాట. అక్కడ ఈ అక్కడ పెరగటం జరిగింది. ఆ
వాడు అప్పుడు కూడా అప్పటి నుంచి రూఢి అయిపోయింది ఏది గయా 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 అని. ఓన్లీ ఇన్ రికార్డ్స్, ఆధార్ కార్డు చూస్తే పేరు ఉంటుందండి, పాన్ కార్డు ఏమన్నా చూస్తే పేరు ఉంటుంది, లేకపోతే ఎక్కడ అసలు ఆ పేరే ఉండదు. లేకపోతే విమాన యాత్ర చేస్తే పాస్పోర్ట్ లో పేరు ఉంటుంది అంతేమో గాని, వారి యొక్క తెలిసిన పేరు మాత్రమే కరెక్ట్ తెలియదు. సడన్గా మీ అక్కయ్య గారు పేరే అంటే గయత్రి అంటామే గాని ప్రేమలత నన్ను. అప్పుడు అక్కడ ఉండేవారు విజయవాడలో ప్రతి నెల పౌర్ణమి పూజ, గురి పూజ జరిగేది పాండు గారి ఇంట్లో గుంటూరు. అప్పుడు ఆఫీసర్ గారు అమ్మగారు, ఆఫీసర్ అమ్మ ఆవిడ పేరు కృష్ణవేణి అమ్మ గారు, ఆఫీసర్ అమ్మ. ఎందుకంటే అది స్టాఫ్ అందరూ సబ్ స్టాఫ్ అందరూ ఉండేవాళ్ళు, సఫర్లు చేసేవాళ్ళు అక్కడ. వాళ్ళు వస్తే అమ్మటే దగ్గరే కదా అంటూ వెళ్ళిపోయేవాళ్ళం మేమందరం. వ్యాన్ ఇచ్చేది మా తండ్రి గారికి, వ్యాన్ ఉండేది ఏపీఎస్సిపి వ్యాన్ అని, దానిలో అన్ని వేసుకుని ఎక్కడెక్కడ జిల్లాల్లో ఎక్కడెక్కడ కరెంటు పోతే అక్కడక్కడ సరి చేసుకుని వస్తూ ఉండేవారు స్టాఫ్ అందరూ. అప్పుడు ఆ రోజున మాత్రం ఇంకా మొత్తం ఆ వ్యాన్ అంతా కృష్ణయ్యనమ్మ గారి ఆధీనంలో ఉండేది. వెళ్ళిపోయి వచ్చి అక్కడ పాండు గారి ఇంటికి వెళ్ళిపోయేవాడు. ప్రతి పౌర్ణమికి వెళ్లాల్సిందే. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పెద్ద గాయకురాలు ఎవరో తెలుసండి, గయక్కయ్య గారే. చంద్రబాబు ఉండేది, గయక్కయ్య గారు ఉండేవారు, వీరే పెద్దలు. దానికి బాబుజీ మహారాజు ఎంతో సంతోషించేవారు అక్కడ. ఆవిడ ఎప్పుడు అదే మాట. కాబట్టి అటువంటి అంత గొప్ప గాయకురాలు నెమ్మదిగా పెద్దవారు వచ్చారు. మనకెందుకులే, వాళ్ళు శాస్త్రజ్ఞులు, వాళ్ళు భయ జ్ఞానం ఉంది, శృతి జ్ఞానం ఉందమ్మో, నేనే సరిగ్గా పాడతాను లేదు ఇవన్నీ అని చెప్పి కొద్దిగా సంసారంలో పడిపోవడం, పక్కకు వచ్చేయడం అది జరిగింది. కాబట్టి అటువంటి ఎవరు గయక్కయ్య గారి ఆరాధన రోజు ఈరోజు వాటి గురించి మనం ఏంటి ఇప్పుడు ఎవరు చనిపోయారు, ఎవరు ఉన్నారు అనేది ప్రశ్న. నిజంగా గయక్కయ్య గారు చనిపోయారండి అంటే వివేక చూడమణిలో ఒక చక్కటి కారకాన్ని చెప్పారన్నమాట. ఏంటి, శృతి స్మృతి న్యాయ శతైహి నిషిద్ధే యత్ స్వాత్మపతిం కరోతి ఉపైతి దుఃఖోపరి దుఃఖజాతం యథా పలిమిడుచో తథా అని చెప్పారన్నమాట స్వామి వారు. శంకర భగవత్పాదాచార్యులు వారు మనం దూషించకుండానే దూషిస్తున్నారండి, మీరందరూ దొంగలరా అంటున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పరమ దొంగలు. మీరందరూ ఎలా అంటున్నారు, ఎందుకని దొంగలండి, అయ్యా నేను ఎలా నమ్ముతానండి అంటాడు మానవుడు. కానీ విచారణ లేని వలన నేను దొంగను కాదనుకుంటున్నాడు. మనం చేసే అన్ని వ్యవహారాలు దొంగ వ్యవహారాలు. ఇప్పుడు నో డౌట్ అబౌట్ ఇట్. ఏమిటది, శృతి స్మృతి న్యాయ శతైహి నిషిద్ధే. ఏది శృతులు, ఏది వేదములు నిషిద్ధిస్తున్నాయి. నువ్వు కాదురా, నువ్వు నామదే నా జాతి నీటి కులగోత్రములు నామములతోటి దేశకాలములతోటి ఇది పరిచ్ఛిన్నుడు కాదు, నువ్వు అపరిచ్ఛిన్నుడవు అని చెప్తున్నాయి. ఏమి చెప్తున్నాయి, శృతి స్మృతి న్యాయ శతైహి అంటే వందల వేల న్యాయములతోటి శతైహి దృశ్యేత్ర నిషిద్ధే యత్ స్వాత్మపతిం. దృశ్యేత్ర అంటే ఇక్కడ కనిపించేది దృశ్యము. ఈ దృశ్యమాన్ని చూసి నేను నేను అనుకుంటున్నావు, నాది నాది అనుకుంటున్నావు. దృశ్యేత్ర నిషిద్ధే స్వ ఆత్మపతిం కరోతి, ఎవడైతే నాది నాది నేను నేను అనుకుంటున్నాడు, ఇది కూడా దృశ్యమే. ఈ బాడీ కనిపించేది కూడా దృశ్యం. ఇది బాగా మనం బాగా తెలుసుకోవాలండి. ఆరాధన యొక్క మీ దేవతల కన్నా హౌ యూఆర్ డిఫరెంట్ అనుకుంటున్నారంటే ద వే వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ దేవత. దేవతేభ్యః అహం అలగ్ భిన్న అస్మి అని ఎలా తెలుసుకున్నావు, ఎలా తెలుసుకున్నావు అంటే ఈ విచారణ ద్వారానే. ఐఎమ్ నాట్ దిస్ బాడీ. దృశ్యేత్ర అంటే ప్రపంచం ఎలాగో ఉందండి, ప్రపంచం నేను కాదు అనుకోవడం చాలా సులభం. ఓకే, నేను మీరు నేను కాదు, మీరు నేను కాదు, శారదక్కయ్య గారు నేను కాదండి, వెరీ ఈజీ, వెరీ ఈజీ. చెప్పమాల ప్రసాద్ గారు నేను కాదు, ప్రసాద్ గారు నేను కాదు అది చాలా సులభం. అక్కడ భాస్కర్ రాజు గారు కూర్చున్నారు, ఆయన వేరండి, ఈజ్ డిఫరెంట్, నేను కాదు అనుకోవడం చాలా ఈజీ. బట్ ఇక్కడ వచ్చేప్పటికీ అన్ని అసలు నీకు కావాల్సిన సాధన ప్రక్రియ ఎక్కడ కావాలి, ఇక్కడికి వచ్చేప్పటికే ఈ దేహం నేను కాదు, అహం దేహ పరం బ్రహ్మేతి అని శంకర భగవత్పాదాచార్యులు, నేను దేహాన్ని కాదు నేను పరం బ్రహ్మ స్వరూపుణ్ణి. ఇక్కడ కొద్దిగా విచారణ, వ్యాకరణ విచారణ కొద్దిగా చేయాలి. పరం బ్రహ్మ అన్నారండి, బ్రహ్మ అంటే నపుంసకలింగంలో చెప్పబడింది. ఏదైతే పరం పరబ్రహ్మ ఎవరైతే ఉన్నారో వాడు నపుంసకలింగంలో చెప్పబడింది. గురు బ్రహ్మ ఆ బ్రహ్మ పుల్లింగంలో చెప్పబడింది, అందువలన అక్కడ దానికి దీర్ఘం వచ్చింది గురు బ్రహ్మ. అందుకని ఇక్కడ బ్రహ్మ అనేది నపుంసకలో చెప్పింది కాబట్టి ఆ పరహ పరా పరం అని మూడు శబ్దాలతో బ్రహ్మను మనం చెప్పుకోవచ్చు. కానీ పరం బ్రహ్మ అన్నారు. పరం బ్రహ్మ అని ఎందుకన్నారంటే ఐ మీన్ ఓన్లీ ది పరబ్రహ్మ, నాట్ ఆల్ ది బ్రహ్మాస్, యువర్ ఆల్సో జీవ బ్రహ్మడు, జీవ బ్రహ్మను నేను కాదు, నేను పరం బ్రహ్మ. అంటే బ్రహ్మ అంటే ఏది, ఏది ఏది నిజస్వరూపమైనది ఏదైతే ఉన్నదో, సచ్చిత్ ఆనంద స్వరూపము ఏదైతే ఉన్నదో అటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని. పరబ్రహ్మ స్వరూపం అంటే మనకి ఒకటి అనదర్ కామన్ మిస్టేక్ అండి. పరబ్రహ్మ స్వరూపం అంటే మనలాగా ఏదో తలుంటుంది, ఆ రెండు కాళ్ళు ఉంటాయి, రెండు చెవులు ఉంటాయి, ఆ రెండు చేతులు రెండు కాళ్ళు, ఒక పొట్ట ఒక ఉదరము ఒక స్థానం ఉంటుందని అనుకోవద్దు, వక్షం ఉంటుంది అని అనుకోవద్దండి. బ్రహ్మ అంటే అలాంటి బ్రహ్మ కాదు అసలు. అటువంటి వారు బ్రహ్మ కానేరరు. ఎటువంటి వారు బ్రహ్మ? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. అది కొని అదేనా రూపంగా ఉందంటే అది నీ రూపం, అటువంటిది లేదు. ఆనందం అనేది ఆయన ఆనందం అనే ఒక రూపంలో ఉన్నారా అంటే లేదు, ఆనందమే ఆయన. యూ కెనాట్ గివ్ ఎనీ ఆర్కిటెక్చర్. కాబట్టి ఆనందమే బ్రహ్మ, వాడు రూపరహితుడు. కాబట్టి అటువంటి జ్ఞానాన్ని పొందటానికి ఏమి చెప్తున్నాయి శృతులు? చెప్తున్నాయి శృతులు. శృతులు అంటే వేదములు, ఉపనిషత్తులు, స్మృతులు, మనుస్మృతి, భగవద్గీత చెప్తున్నాయి. అంటే యోగ దీనితోటి శృతి స్మృతి న్యాయ అనేక న్యాయములతోటి నువ్వు ఈ దేహము నాహం దేహ తత్వమసి అది నువ్వై ఉన్నావు, ఇది నువ్వు కాదు, తత్వమసి అది నువ్వై ఉన్నావు అంటలోనే అర్థం ఇది నువ్వు కాదు, ఇది నువ్వు కాదు. కనిపించే వరల్డ్ ఈజ్ నాట్ ఐఎమ్ నాట్ దిస్ వరల్డ్, వెరీ ఈజీ అండి. ఐఎమ్ నాట్ అమెరికా, ఐ కెన్ ఈజీ, ఐఎమ్ నాట్ చైనా, ఈజీ, వెరీ ఈజీ. ఎవరు ఐఎమ్ నాట్ గీత, వెరీ ఈజీ. ఐఎమ్ నాట్ శేషప్రసాద్, వెరీ ఈజీ. బట్ ఐఎమ్ నాట్ దిస్ బాడీ అని ఎవరైనా చెప్పగలరండి? అనుభవంలో ఎవరికైనా ఉన్నదా, ఎవరికైనా ఉన్నదా అనుభవంలో? ఆ అనుభవం తెచ్చుకునేది ఆరాధనం. కాబట్టి అటువంటి జ్ఞానాన్ని మనం పొందాలి. ఏమి శృతులు ఏమని చెప్తున్నాయి? శృతులు అంటే బాగా తెలియాలి, వేదములు, ఉపనిషత్తులు. వేదముల్లో బ్రాహ్మణం బ్రాహ్మణములు అని ఆరణ్యకములు అని సంహిత అని ఆ మూడు భాగములు ఉన్నాయి వేదముల్లో. సంహిత అనేది పూర్తిగా మంత్ర భాగం. బ్రాహ్మణం యజ్ఞయాగాదులు ఏదైతే ఉన్నదో, ఉపాసనాదులు ఏవైతే చెప్తున్నాయో అది బ్రాహ్మణం. ఉపనిషత్ ఏదైతే అయితే నీ యొక్క నిజ స్వరూపాన్ని ఏవైతే చెప్తున్నాయో వాటిని దానిని ఉపనిషత్ అన్నారు. కాబట్టి అటువంటి ఉపనిషత్తులు ఏమి చెప్తున్నాయి? ఈ దేహము నువ్వు కాదురా అని చెప్తున్నాయి. అది సద్గురువులు మనకి బోధ చేసేది బాగా అదే, వారి యొక్క అతి ఇష్టమైన విచారణ ఏమిటది, ఇది ఈ దేహము నువ్వు కాదు అది అనే, ఈ దేహము నువ్వు కాదు అనే పరోక్ష జ్ఞానము కాదు, అది అపరోక్ష జ్ఞానం.
అపరోక్ష జ్ఞానాన్ని పొందాలి. ఏమిటి పరోక్ష జ్ఞానం అంటే? ఏమిటండి ప్రత్యక్ష జ్ఞానం? ఇప్పుడు నేను ఇలా అందరినీ చూస్తున్నాను, మీరందరూ నన్ను ఈ ఉపాధిని చూస్తున్నారు, అది ప్రత్యక్ష జ్ఞానం. ప్రతి అక్షము ఉన్నప్పు అక్షమునకు ప్రతిగా ఉన్నది, ఎదురుగా ఉన్నది ఏదైతే ఉన్నదో అది ప్రత్యక్ష జ్ఞానం. పరోక్ష జ్ఞానము ఏదైతే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నామో అది పరోక్ష జ్ఞానము. ఏది వేదములను గురించి చెప్పుకుంటున్నాం, ఉపనిషత్తుల గురించి చెప్పుకున్నాం, శృతులు అని గురించి చెప్పుకున్నాం, అది అపరోక్ష జ్ఞానం. పరోక్ష జ్ఞానం అంటే ఇక్కడికన్నా ఈ కాలంలో కాకుండా ఎప్పుడో జరిగిన దాన్ని మనం చెప్పుకుంటున్నాం. కాలత పరిచ్ఛిన్న, కాలము చేత పరిచ్ఛిన్నమైపోయిన విషయాన్ని మనం చెప్పుకుంటున్నాం కాబట్టి అటువంటిది. అది కాకుండా అపరోక్షం అంటే నా ప్రత్యక్షం నా పరోక్షం, ప్రత్యక్షము కాదు పరోక్షము కానిది ఏదైతే ఉన్నదో, ఏదైతే నీ అనుభవం అయితే ఉన్నదో అది వాటి ఎక్స్పీరియన్స్, యువర్ ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ అది అపరోక్ష జ్ఞానము. అంటే ఆ ఎక్స్పీరియన్స్ 24 hours 365 రోజులు ఆ జన్మ పర్యంతం ఏదైతే ఉన్నదో అది దానిని అపరోక్ష జ్ఞానము అన్నారు. నేను ఈ బాడీ కాదు అని చెప్పడం చాలా ఈజీ అండి, అందరం చెప్పేస్తున్నాం. ఎవ్రీబడి ఇన్ టెన్ ద మూమెంట్ మనం ఇక్కడి నుంచి బయటకు వెళ్ళగానే మళ్ళీ వచ్చేసినది మన మీద, దాన్ని మాయా అన్నారు. మీద పడిపోతుంది, అరే నువ్వు ఇదిరా అండ్ యూ హావ్ సో మెనీ ఎంత ఎన్నో ఆర్గ్యుమెంట్స్ నువ్వు చేయాలి, ఎన్నో పనులు నువ్వు చేయాలి, అవన్నీ ఆ పనులన్నీ మీద పడిపోతున్నాయి అంటే నానత్వం వచ్చేసింది, అహంత్వం వచ్చేసింది. ది నానత్వం అంటే ఐనెస్, ఐ అనే నెస్ అంటే కలిగి ఉండటం ఏదైతే ఉందో అది. మమత్వం అంటే మైనస్, మైనస్ అంటే మైనస్ లెక్కలో మైనస్ కాదు, మై ఎంవై మైనస్ మైనస్. దీస్ ఐనెస్ అండ్ మైనస్ షుడ్ ఎగ్జిస్ట్, షుడ్ డిసపియర్, అప్పుడు కానీ మనం దాన్ని పొందలేం కాబట్టి అది దాని ఏది వాచావేదములాగా నేను ఇది. అందుకనే శంకర భగవత్పాదాచార్యులు వారు నీకు ఇది కావాలంటే ఒకే ఒక మంత్రం చెప్పారండి, సాధన చెప్పారు. ఎప్పుడైనా నువ్వు ఏది మాట్లాడినా ఈ బాడీని గురించి, ఈ బాడీ అను. దేహమాత అన్నారండి వారి తల్లిని, వారు ఎప్పుడు నా తల్లి అని ఎప్పుడు అనలేదు, మై అనేది అనలేదు. రిమూవ్ దిస్ మైనస్. ఓకే, ఇప్పుడు నేను అహం గచ్చామి అనలేదు, ఉపాధి గచ్చతి. ఈ ఉపాధిని ప్రతి క్షణంలోనూ ప్రతి అడుగులోనూ నువ్వు వేరుగా చెయ్యి, నువ్వు వేరుగా ఉండు, కానీ ప్రయత్నం చెయ్యి, అప్పుడే నీకు అంతిమ క్షణంలో నీకు అది నిలుస్తుంది. అహం బ్రహ్మాస్మి అనే దాని అది అంటే వాచ బ్రహ్మాస్మి కాదు, అనుభవంలో నువ్వు అలా నిలిచిపోతావు. కాబట్టి అటువంటిది మనం ఉద్దేశపూర్వకంగా ప్రయత్నపూర్వకంగా మనం అటువంటి దాన్ని తీసుకొచ్చుకోవాలి. అది అది మాట, అది దాన్ని బుద్ధి అన్నారు. అందులో బృహదారణ్యోపనిషత్తులో మనందరినీ నేతి అనే వాక్యం చాలా ప్రసిద్ధమైన వాక్యము. బృహదారణ్యంలో 2వ అధ్యాయంలో 2వ బ్రాహ్మణంలో చెప్పబడింది ఏమిటది, నేతి అంటే ఏమిటండి, నెయ్యానా నేతి అంటే ఏమిటి, నా ఇది నేతి గుణసంధి వస్తుంది, ఆ గుణ అని మనం ఏదైతే పాణిని సూత్రం ఉన్నదో అది చెప్తూ ఉన్నది. అంటే ఆ ఏ ఓ వచ్చినప్పుడు గుణం వస్తుంది. అలాగా దాన్ని మర్చిపోదు, అది పెద్ద విషయం ఏం కాదు, దాంతో మనం తలలు పనులు పదవి కొట్టుకోవడం ఎందుకంటే ఓకే. నా ఇది అంటే ఇలాగా అని ఇంగ్లీష్ లో కొటేషన్స్ పెడతాం, ఒక స్టేట్మెంట్ రాసి అది ముఖ్యమైనది అయితే దానికి ఇటు పక్కన అటు పక్కన కొటేషన్స్ పెడతాం, అంటే ఇలాంటిది అని చెప్పడానికి. ఆ రూపాన్ని ఆ అర్థాన్ని తెలిసింది అని నా ఇది అంటే నేను నా ఇది అని ఇది అని నేతి అని నేహ నానాస్తించేనా అని మళ్ళీ బృహదారణ్యకంలో చెప్పబడింది. 4వ అధ్యాయంలో 2వ బ్రాహ్మణంలో చెప్పబడింది నేహ నానాస్తికించనా, నానా నా ఇహ
అని గుణసంధి వచ్చింది. నేహ నా ఇహ, ఇక్కడ నేను, నేను ఇక్కడ, ఇహ అంటే ఇక్కడ ఈ భూమి మీద ఈ ప్రపంచంలో, నానాస్తికించిన నానా అంటే అనేక విధములుగా, అనేక విధములుగా, అనేక పరిపరి విధములుగా నేను లేను. కించిన కొద్ది కూడా ఏదో 0.01% అయినా ఎక్కడైనా ఉంటుందేమో అని అనుకుంటున్నామేమో, అది కూడా లేదు. నేహ నానాస్తికించిన అన్నారు. నేహ నానాస్తి, నేహ నానా అత్ర భిజ్యతే అని ఇంకొక మహావాక్యం, ఉపనిషద్ వాక్యం. నృసింహ ఉత్తరోత్తర ఉపనిషత్ వాక్యం అన్నారు దీన్ని. అంటే అత్ర నానా అస్తి నా భిజ్యతే, రెండు భేదము లేదు, భేదింపబడదు. ఇక్కడ అంతా ఒకటిగా ఉన్నప్పుడు ఇక్కడ నువ్వు వేరు, నువ్వు వేరు, నువ్వు వేరు, నువ్వు వేరు అని ఎలా చెప్తావు అనేది. ఆ అటువంటి లేని వస్తువు ఏదైతే ఉన్నదో అది నీ ఉన్నారు. అలాగే మనుస్మృతి భగవద్గీతలో అనేక శ్లోకముల్లో చెప్పబడింది ఏది, ఏది నువ్వు పరబ్రహ్మ స్వరూపుడవు, నువ్వు ఈ శరీరము నువ్వు కాదు. శరీరము అంటేనే శీర్యతే ఇది శరీరం. శరీరం అనేది నపూంసకలింగంలో చెప్పబడింది. దేహ అంటారు, దేహము అనేది పుల్లింగంలో చెప్పబడింది. ఈ చిన్న విషయాలు పడిగేపుడు కరెక్ట్ గా, మన శ్లోకాల్లో పడిగేపుడు కరెక్ట్ గా అర్థం అక్కడ తెలిసిపోతుంది. కాబట్టి అటువంటి నేను ఏది, అటువంటి శరీరము నేను కాదు అని చెప్పే ఏది మనుస్మృతులు ఏదైతే ఉన్నాయో, భగవద్గీత ఏదైతే ఉన్నదో, అది అనేక న్యాయ శతాయి ఏది. మళ్ళీ చాందోగ్యోపనిషత్తులో చెప్పబడింది, నావారే ఎతో ఎలాగైతే గబుక్కుని రావట్లేదు, ఎలాగైతే మట్టి కారణము దానికి, కార్యానికి కారణం ఉండనే కార్యానికి కారణం మట్టి ఏదైతే ఉందో అది ఆ యొక్క కారణ స్వరూపమును జ్ఞానము చేతనే నువ్వు ఆ కార్యరూపం అంతా తెలుసుకోగలవు. నువ్వు బ్రహ్మ యొక్క విషయాలు అన్ని తెలుసుకోవాల్సిన లేదు. నువ్వు బ్రహ్మ కారణం, ఎలాగైతే కారణం లేదా కార్యము లేదు, మట్టి లేకపోతే కుండ లేదు, తంతువు లేకపోతే వస్త్రము లేదు, అలాగే ఈ బ్రహ్మస్వరూపము బ్రహ్మన్ ఈశ్వరుడు లేకపోతే ఈ సృష్టి లేదు. ఎవరైనా నువ్వైనా సృష్టి చేశారా? రామ్ బ్రహ్మం గారు వచ్చి ఏమైనా సృష్టి చేశారా? భగిని వచ్చి సృష్టి చేసిందా? లేదు. మనకు అటువంటి శక్తే లేదు, మనం చేయలేము. అతీంద్రియమైన ఒక మహాశక్తి ఉన్నది, దాని వల్ల ఇది దానికి అటువంటి న్యాయము చేత నువ్వు ఏం చేయాలి? ఇది ఉన్నది, ఇది దీనికి స్వరూపం, శక్తి స్వరూపము, చైతన్యాన్ని అందించేది ఒక వస్తువు ఉన్నది, అది నేను అని గ్రహించగలిగి ఉండాలన్నమాట. అటువంటి దానిని ఎత్త నేహ నువ్వు నువ్వు నేను నేను అని అనుకుంటున్నావో, వారందరూ మలింలు అన్నారు. దొంగలు, మీరు పెద్ద దొంగలరా అన్నారు. ఇది నువ్వు, నేను దొంగ అంటే దొంగ యొక్క లక్షణం ఏమిటండి? దొంగ యొక్క లక్షణం ఏమిటి? నేను కాని కాని వస్తువుని నేను అనుకోవటమే దొంగ. నేను కాని కాని వస్తువుని, నాది కాని కాని వస్తువుని నాది నాది అనుకోవటమే పెద్ద దొంగ. రైట్? వి ఆల్ అగ్రీ, వి హావ్ టు అగ్రీ. కాబట్టి నేను కాని కాని ఈ వస్తువుని నేను నేను అనుకోవటం మలిమృత్యహ అన్నారండి. మలిమృత్యహ అంటే ఎంతో మలినమైపోయి వాడు, దూరంగా నెట్టివేయబడిన వాడు మలిమృత్యహ అన్నారు. యథా మలిమృత్యహ, అటువంటి దుఃఖాన్ని ఆ దొంగ ఎటువంటి దుఃఖాన్ని పొందుతున్నాడో అటువంటి దుఃఖాన్ని మీరందరూ పొందుతున్నారు అని శంకర భగవత్పాదాచార్యులు గురు చరణులు ఉద్బోధిస్తున్నారు. ఏమని, ఏంటి ఏంటి ఆ బాధ, ఏంటి ఆ బలిమీతుడు తస్కరుడు ఏం చేశాడు, దొంగ ఏం చేశాడు, ఐకాగ్రహ అన్నారు కూడా. అంటే వాడు ఎప్పుడు దొంగలు ఎలా చేస్తారండి, ఏ ఇంట్లో ఎవరు ఎవరు లేరా, ఏ ఎండాకాలంలో హైదరాబాద్ వెళ్ళిపోయారా అని చూసి మొదలు రెక్కి అంతా చూసి ఆ తాళాలు పాలు కొట్టి దానిని దొంగలు ఇచ్చేస్తాడు అటువంటి వాడు. అంటే అలా ఎక్కడ మనుషులు సంచారం లేదు, ఎక్కడ తాళాలు వేసి ఊరు వెళ్ళిపోయారు వాళ్ళనే చూస్తూ ఉంటాడు దూరంగా ఉన్న వాళ్ళు. అటువంటి వాళ్ళని అన్నారు మన అందరినీ గురుదేవులు. ఎవడు నీకు అటువంటి నువ్వు కాని వస్తువుని నువ్వు అంటున్నావు, నేను అనుకుంటున్నావు, ఎలా మనం వాడు ఏం చేస్తాడు దాన్ని అక్కడ ఉన్న బంగారం అన్ని విలువైన వస్తువులన్నీ దొంగలించి ఎక్కడైతే నేను ఇంట్లో పెట్టుకుంటే మళ్ళీ వచ్చి పోలీసులు వచ్చి పట్టుకుంటారేమోనని అరణ్యంలోకి వెళ్ళిపోయి ఒక చెట్టు గుర్తుగా పెట్టుకుని దాని దగ్గర పెడతాడు. రోజు వెళ్ళి ఆ స్థలానికి వెళ్తాడు. ఆ స్థలానికి వెళ్ళి రోజు వెళ్ళి ఆహా ఇది ఎంత బాగుంది అది ఇలా పెట్టుకుంటాడు, ఆహా ఎంత బాగుంది, ఆహా ఎంత బాగుంది, ఆహా ఎంత బాగుంది అని అలాగే ఈ పెర్ఫ్యూమ్ వేసుకుంటాడు. ఇది ఫ్రెంచ్ నుంచి తెప్పించారండి, ఫ్రాన్స్ పెర్ఫ్యూమ్, ఎంత బాగుందండి, ఇది అమెరికా నుంచి పెర్ఫ్యూమ్ అండి, ఆ లేపనం ఇది అమెరికా నుంచి వచ్చింది ఈ లేపనం, ఎంత బాగుందండి అని చాలా ఎంతో ఆనందపడతాడు. అదే మనం మానవుడు చేస్తున్నది. ఈ సంసారం అనే దానిలో మనం చేసేది ఏంటండి, అది చేస్తున్నప్పుడు చివరికి రాజు భటులు వస్తారన్నమాట. భటులు వచ్చి ఆ వీడు కదా అని చెప్పి ఆయన్ని తీసుకుని వెళ్తారు, తీసుకుని వెళ్ళి జైల్లో వేసేస్తారు. జైల్లో వేసి నానా బాధలు పెడతారన్నమాట. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అదే మొదలు పెడతారు, మళ్ళీ దొంగ వృత్తే మొదలు పెడతారు. ఏది నేను బయటకు వచ్చిన తర్వాత కూడా నేను అనుకుంటామండి, అది ఎలాగా, నేను చనిపోయిన తర్వాత నేను చేసిన పాప కర్మలు ఏమైపోయినో దాన్ని అన్నిటినీ ఏది యమలోకానికి పంపించి అక్కడ రాజభటులు పెట్టిన అన్ని దుఃఖాన్ని అనుభవించి మళ్ళీ వచ్చి ఇక్కడికి వచ్చి మళ్ళీ జన్మనెత్తి ఏమంటున్నాడు, నేను అంటున్నాడు, నాది 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 అంటున్నాడు. అప్పుడే మళ్ళీ పోనీ అయ్యో అంత కష్టం పడ్డాను నేను, ఇది మొదలెడతాం కదా అని అనుకున్నారండి, లేదు. కాబట్టి మానవుడు జన్మలెత్తి ఆ జన్మలు సద్గురు దేవుడు యొక్క అనుగ్రహం కలిగే వరకు ఈ జన్మలెత్తుతానే ఉంటాడు. ఆ దొంగ బుద్ధి పోనే పోదు, నేను అనుకుంటూనే ఉన్నాడు. అటువంటి స్థితి మనకి అపరోక్షంగా ఏది ఇప్పుడు ఏదో విన్నామండి అని ఆ కరెక్ట్ అండి అని ఆ జ్ఞానం సరిపోదు. ఆ అపరోక్ష జ్ఞానం ఎప్పుడు వస్తుంది, విచారణ ద్వారానే వస్తుంది, శ్రవణ మనన నిధిధ్యాసల ద్వారానే. అదే ఆరాధనలు ఏమన్నారు, సాధనే అంటారు, సాధనము ఎందు. ఏమిటా సాధనములు, శ్రవణ మనన నిధిధ్యాసములు అని చెప్పబడినట్లుగా అటువంటి వాటి ద్వారానే నువ్వు అపరోక్ష జ్ఞానాన్ని పొందగలవు. నేను పరబ్రహ్మ స్వరూపుణ్ణి, అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ ఏనేక్షతి అని ఇంతవరకు చెప్పారు కదా, అది దాని యొక్క ఆ పరబ్రహ్మ స్వరూపుడు నేను. అటువంటి జ్ఞానాన్ని పొందటానికి ఇటువంటి చక్కటి మనకి అవకాశం ఇచ్చారు వారు. నేను ఇలా పొందాను, చివరిలో వారికి మన యాత్రకు జరిగి అన్ని దేవతల్ని పూజించుకుని దర్శించుకుని వచ్చి మళ్ళీ తండ్రి దగ్గరికి వచ్చి వారు అతను బయట జరిగింది, అది గ్రేట్నెస్. కాబట్టి అటువంటిది ఎప్పుడో ఎంతో పుణ్యం చేసుకున్నారు, లేకపోతే అటువంటిది జరగటం ఉండదు. ఎక్కడో వెళ్ళిపోతే ఏంటండి మనకి తెలియదు, కానీ వెళ్ళిపోవటం ఉండటం అనేది ప్రసక్తి. ఆ ద్వంద్వం లేనే లేదు, వాస్తవానికి లేదు. కాబట్టి మనం ఉన్నప్పుడు మనం విచారణ ద్వారా అటువంటి స్వరూపాన్ని నేను అహం బ్రహ్మాస్మి నాహం దేహ పరం బ్రహ్మేతి, నేను పరబ్రహ్మ స్వరూపుణ్ణి, అటువంటి స్వరూపుణ్ణి వాసనా ద్వారా వ్యావృత నిత్యం స్వాధ్యాసాపనే చెప్తున్నారు. ప్రతి నిత్యము నువ్వు స్వాధ్య నీ యొక్క అధ్యాస అంటే తపస్విన్ తద్బుద్ధి, అది కాని దాని యందు ఆ బుద్ధి కలిగి ఉండటం, నేను కాని దాని యందు నేను అనే బుద్ధి కలిగి ఉండటమే అధ్యాస. కాబట్టి అటువంటి అధ్యాసం ప్రతి నిత్యము ప్రతి క్షణము మనం ఉపాసన చేయాలి, మనం ఆరాధన చేయాలి, మనం సాధనం చేయాలి. ఇట్స్ ఎ మీన్స్ టు అచీవ్ దట్, ఇట్స్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ టు అచీవ్ ఇట్. కాబట్టి అటువంటి దానిని మనం పొందడానికి ప్రయత్నం చేద్దాం. అటువంటి మాత్రమైన అవకాశాన్ని మనకి మన గయకయ్య గారు వారు వెళ్ళిపోయి కూడా మనకి ఎంతటి అవకాశాన్ని ఇచ్చారండి. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. ఏమైనా ఒళ్ళో పడుతుందా మనం ఏమైనా విచారణ చేస్తే? నథింగ్. నేను అటువంటి దాన్ని పొందాను, మీరు కూడా మీరు పొందండి అటువంటిది అని వారు మనకి ఉద్బోధిస్తున్నారు అన్నమాట. కాబట్టి అటువంటి జ్ఞానాన్ని పొందటానికే మనందరం మళ్ళీ మళ్ళీ చెప్పుకోవాలండి, ఆశ్రమంలో ఉన్నాం. నాట్ ఫర్ మూడు కోట్ల తినటానికి ప్రపంచంలో ఎక్కడున్నా వెళ్ళొచ్చండి, 6 కోట్ల దొడ్లో తినటానికి కూడా ఎక్కడైనా వెళ్ళొచ్చు. ఇక్కడే ఉండాలని ఏమిటి? బట్ట కట్టుకోవడానికి ఎక్కడైనా కట్టచ్చు, కానీ ఇక్కడ ఉన్నది ఏమిటి? ఇటువంటిది అలభ్యం మీకు, ఈ స్థితి లభ్యం కాదు. ఎందువల్లంటే శ్రీ గురుదేవులు మనకి బోధిస్తున్నారు, వారి యొక్క బోధ ఎల్లప్పుడూ మనకి శ్రవణం గతమవుతుంది. అది శ్రవణం చేయటం వల్ల మనకి మననం, శ్రవణం చేయటం వల్ల మననం దాన్ని మళ్ళీ మననం చేసుకోవాలి. యూ షుడ్ రీకాప్చులేట్ దానిని న్యాయముల ద్వారా. ఇది ఎలా అవుతుంది, ఇది ఎలా అవుతుంది, నేను బ్రహ్మని ఎలా అవుతున్నాను అనేది పెద్ద ప్రశ్న. కాబట్టి అది దాన్ని మళ్ళీ మళ్ళీ సద్గురుదేవులు మనకి అవకాశం ఇస్తారు. ఆ రోజున నేను బ్రహ్మని ఎలా అయ్యాను, నేను ఈ దేహాన్ని నేను ఎలా కాకుండా పోయాను అనే దానిని పెద్ద విచారణ చేయాలి. అది అప్పుడే ఆ విచారణ చేయగా చేయగా చేయగానే అది మనకి నిలిచిపోతుంది. అదే అపరోక్ష జ్ఞానం అయిపోతుంది. అది ఆ వస్తువు నేనైపోతాను, ఆ బ్రహ్మ స్వరూపాన్ని నేను అయిపోతాను. కాబట్టి అటువంటి జ్ఞానాన్ని సద్గురుదేవులు మనకి ప్రసాదించి మన ఆశీర్వదించుగాని అని భావిస్తూ, హరి ఓం సహనావవతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.